ఆ భోజవంశంలో ఈ దంపతులిద్దరూ మళ్ళీ దంపతులుగా పుట్టారు. ఆ పుట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, 89 రోజులు ఉపాసన పూర్తయింది కనుక మిగతా ఉపాసన ఈ జన్మలో చేసుకుని విఘ్నేశ్వర అనుగ్రహం పొందారు, వాళ్ళు ధరించేశారు. వాళ్ళ కథ పెద్దగా అవసరం లేదు. భార్య కూడా భర్త కొట్టినా తిట్టినా సరే ఇదంతా నా కర్మ అనుకున్నది, చివరి క్షణాల్లో భగవంతుడిని తలుచుకున్నది. ఆవిడ చచ్చిపోయేటప్పుడు గణేశ్వరుణ్ణే తలుచుకోవటం వల్ల, ఆ ఇంట్లో ఎప్పుడూ గణపతి ఉపవాసం జరగడం వల్ల ఆవిడకి పునర్జన్మ లేకుండా డైరెక్ట్గా కైలాసానికి వెళ్ళిపోయి ప్రమథగణంలో చేరిపోయింది. చంద్రరేఖ అనే పేరుతో పార్వతీదేవి చెలికెత్తి అయిపోయింది. విఘ్నేశ్వరుని భక్తితో ఉపాసిస్తే ఆడవాళ్ళు పార్వతీదేవికి ఇష్ట సుఖురాళ్ళు అవుతారట. కాబట్టి రోజు గణపతిని పూజించండి, గణపతి మంత్రాన్ని ఉపాసన చేస్తే స్త్రీలకి ప్రత్యేకంగా పార్వతీదేవి దగ్గరికి వెళ్ళే అవకాశం వస్తుంది. అమ్మవారి దగ్గరికి వెళితే ఎంత అదృష్టం అండి. జగన్మాత పార్వతీదేవి కటాక్షమునే పొందితే ఇక వాడికి పునర్జన్మ ఎత్తవలసిన అవసరం ఉండదు. ఇక ఈ దుర్మార్గుడే ఈ బుధుడు ఈ అందరినీ హత్య చేసి ఆ నగలతో కొంతకాలం బతికాడు. క్రమక్రమంగా 80 ఏళ్ళు వచ్చేవాడికి. 80 ఏట్ నుంచి కళ్ళు కనిపించకుండా పోయాయి, చెవులు వినిపించలేదు, కాళ్ళు చేతులు వాడివే కానీ వాడి మాట వినడం లేదు, చర్మం ముడతలు పడిపోయింది, తల వణకడం మొదలుపెట్టింది, చేసిన పాపాలకి తల ఎలా తిరగడం మొదలుపెట్టింది. ఒకటేంటండి, మహాపాపాలు చేశాడు కదా, అవన్నీ రోగ రూపంలో వచ్చాయి. దగ్గు పెరిగిపోయింది, రాత్రి నిద్రపట్టేది కాదు. ఈ బోయస్త్రి చెడమడ తిట్టి దరిద్రుడ తెగ దగ్గుతున్నావు చీపో అంది. వాడు పోకపోతే ఆ గుడిసి వాడికి వదిలేసి వేరే గుడిసెలో మకం పెట్టింది, తన పిల్లల్ని తీసుకుని అక్కడికి పోయింది. వీడిని ఒంటరిగా గుడిసెలో వదిలేశారు. వేళకి తిండి ఉండేది కాదు, పాపాత్ములు తొందరగా చవరం. అందుకని ఈ నీచుడు 80 ఏట నుంచి 120 ఏళ్ళ వరకు 40 సంవత్సరములు గుడిసెలో తన మలమూత్రాలు తానే ఎత్తుకోవలసి వస్తూ రాత్రిపూట కదలలేక అందులోనే విసర్జిస్తూ బతికాడు. వీడికి ఇష్టమైన కళ్ళు పోసేవాళ్ళేక కళ్ళు కోసం తడువుకుంటూ పాక్కుంటూ కళ్ళు కొండల దగ్గరికి పోయేవాడు. అక్కడ కళ్ళు పోసేవాళ్ళు డబ్బులు లేకపోతే పొయ్యకపోతే బతిమాలుకుని ఎంగిలి కళ్ళు ఇలా చేతిలో పోయించుకుని దరిద్రపు కళ్ళు తాగేవాడు. ఇక అది సరిపోలేదు, తిండి లేకపోతే అందరూ నాకిపారేసిన ముక్కలు చెత్తా చెదారం తినేవాడు. అలాగే ఎంత దుర్భరంగా బతికాడంటే ఒక 40 ఏళ్ళు వాడు భూలోకంలో నరకం చూశాట. ఎంగిలి పదార్థాలు తింటూ పాక్కుంటూ తిరుగుతూ కళ్ళు కనిపించక ఏం తింటున్నాడో తెలియక ఒక్కొక్కప్పుడు ఎలకలను కూడా పట్టుకు తినేశాడు ఆకలికి తట్టుకోలేక. బతుకున్న ఎలకలు ఇంట్లో తిరుగుతూ ఉంటే చేత్తో పట్టుకుని దొరికితే అవే నవ్విలేసి తినేసేవాట. ఇక అంతకంటే దరిద్రపు జీవితం ఉంది, వాడు తినంది లేదు తాగంది లేదు, ఆఖరికి ఆకలికి తట్టుకోలేక ఒక ముక్కలు చెప్పమంటారు వాడి మలమూత్రాలు వాడే తిన్నట్టు ఒక్కోసారి. అదే దుర్భర స్థితి అంటే ఏం చేస్తాడు తిండి లేకపోతే. అలా బతికాడు మొత్తం మీద. అక్కడ చెప్పారండి, నరకం అంటే చచ్చాక ఎక్కడో లేదట, భూలోకమే నరకం అయింది వాడికి. పరమపాపాత్ములకి భూలోకమే నరకం అవుతుంది. కాబట్టి ఎప్పుడో చచ్చాక నరకం కదా, ఎప్పుడో చచ్చాక కదా కష్టాలు అనుభవించేది, వచ్చే జన్మలో అనుభవిస్తాం, ఈ జన్మలో సుఖంగా ఉందాం మన ఇష్టోదరుడు పాపాలు చేద్దాం అనుకోవద్దు. భూలోకమే భయంకర నరకం పరమపాపాత్మలకి. చివరి రోజులు ఎలా గడుస్తాయి అన్నదాని మీద మన జీవితం ఆధారపడి ఉంది. నువ్వు ఎలా బతికావన్నది కాదు, ఎలా చచ్చావన్నది ముఖ్యం. 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఓపిక ఉన్నంతకాలం బాగా తిరుగుతున్నాం, మంచం మీద పడిన తర్వాత ఎవడు చేస్తాడు. కాబట్టి అనాయాస మరణం కోసం పవిత్ర కార్యాలు చేయాలి. నాకు ఎప్పుడూ భగవంతుడి మీద నమ్మకం అదే, భాగవతం చదవండి, భాగవతం వినండి, బతికున్న రోజుల్లో అంటే ఓపికన్న రోజుల్లో తీర్థయాత్రలు చేయండి, డబ్బు సంపాదనే లోకం అనుకోకండి, ఇతరులు తీసుకెడితేనే యాత్ర కడతాం అనుకోకండి, మీరు కూడా రూపాయి ఖర్చు పెట్టండి, ఇతరులు తీసుకెడితే ఆ పుణ్యం నాకు వస్తుంది, మిమ్మల్ని భాగవతం సప్తాహం కోసం పారాయణకి పట్టుకెడితే ఆ పుణ్యం నాదే, మీకు వచ్చే తక్కువ వస్తుంది, ఎందుకంటే మీరు పారాయణ పేరుతో ఎంతో కొంత పారితోషికం తీసుకుంటున్నారు కనుక. అదే మీరు కూడా అప్పుడప్పుడు 1 రూపాయి ఖర్చు పెట్టుకుని తీర్థయాత్రలకు వెళ్ళండి, అదేం ఖర్చు కాదు, ఈ రోజులో ఓ శ్రీశైలం వెళ్ళండి లేదా ఇంకో యాత్రకు వెళ్ళండి, ఏదో ప్రదక్షిణ చెయ్యండి, మీకోసం మీరు ఇంట్లో పారాయణ చేసుకోండి. నిన్నో మొన్నో పార్థసారథి గారు వారి ఇంట్లో భాగవతం చేసుకుంటున్నారు, అది ఎవరి కోసం కదా, ఆయన కోసమే చేసుకున్నారు. అది పుణ్యం అంటే ఇతరుల కోసం చేసిన ఎంతో కొంత పుణ్యం రాదని అంటల్లా, కానీ మన కోసం మనం ఎంత చేసుకోవాలి, ఇంట్లో ఎంతో కొంత పారాయణం, ఎంతో కొంత జపం చేసుకోవాలి, మన కోసం తీర్థయాత్రలు చేయాలి, అది చాలా లాభం. దానివల్ల వచ్చే పుణ్యం ఇంత అంతా కాదు, అప్పుడు భగవంతుడు సంతోషించి చివరి రోజుల్లో సుఖంగా మరణించేలా చేస్తాడు. ఎప్పుడూ చెప్పే సులకం మళ్ళీ చెబుతానండి, అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే. రోజు ఈ శ్లోకం పదే 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 చదవండి. దానివల్ల భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు, సుఖంగా మరణించేలా చేస్తాడు. ఈ క్షేత్రం చాలా గొప్పది, అందుకే నేను ఇక్కడే ఉండండో అని చెప్పానే. అదృష్టవంతులు ఇక్కడికి దగ్గరలో ఉండగలుగుతున్నారు. ఇక్కడికి దగ్గరికి రాగలిగితే వచ్చే లాభం అంతా ఎంత కాదు. ఇక్కడ మాత్రం మీకు దుర్మరణం రాదు, నేను గ్యారంటీ కార్డు ఇస్తున్నాను. మన ఈశ్వరుడు, మన అమ్మవార్లు మనల్ని ఎప్పుడు రక్షిస్తూ ఉంటారు. నమ్మిన వాళ్ళకి, నమ్మకుండా ఇక్కడ కూర్చొని కిరస్థానం ప్రార్థన చేసుకునేవాడికి ఎలాగో దుర్మరణం తప్పదండి, అది మళ్ళీ పంది చావే వాళ్ళకి ఎలాగో. ఇది నేను చెప్పేది మన భక్తులకి. ఇక్కడ భక్తితో ఉన్న ప్రతి జీవి సుఖంగా జీవిస్తాడు, సుఖంగా మరణిస్తాడు. ఈ క్షేత్రం భూలోకంలో మణిద్వీపం, ఇది భూలోకంలో కైలాసం, ఇది భూలోకంలో వైకుంఠం. నేను నా ఉపాసనా బలంతో అమ్మని ప్రార్థించి ఇక్కడికి తెచ్చుకున్నటువంటి అమ్మవారి మూర్తులవి. ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తే వచ్చాడు ఆయన, రాముడు ప్రార్థిస్తే వచ్చాడు. మీ అందరి కృషి కూడా దీని వెనక ఉన్నది. ఇది మాత్రం భూలోకంలో మనం తరించడానికి పనికొచ్చే దివ్యక్షేత్రం, అందులో ఏ సందేహము వద్దు. ఎప్పుడు ఇక్కడ అందుకే రోజు కోరుకుంటాం అన్నమాట. రోజు భగవంతుని కథలే విందాం, భగవంతుని నామమే జపం చేద్దాం, భగవంతుడే దర్శనం చేద్దాం. మిగతా చోట్ల దర్శనం చేసుకునే అవకాశం లేదు, కానీ ఇక్కడ రోజు దర్శనం చేసుకునే అవకాశం ఉంది. హాయిగా మనం చేత్తో ముట్టుకోవచ్చునే, జనం వచ్చి తోసేస్తారండి, వెంగలేదే. ఏదైనా క్షేత్రానికి వెడితే మెడట్టుకు గెండుతారు. రూముల్లో రెండు రోజులు పోతే మూడో రోజు ఉండలేము, బోల్ డబ్బులు కట్టుకోవాలి. కానీ ఇక్కడ అదేం లేదే, హాయిగా సుఖంగా ఉంటుందిగా ప్రాణానికి. దగ్గరే కదా ఇళ్ళు, ఎక్కడే దగ్గర ఇల్లు కట్టుకోండి. శంకరస్య చరిత కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాద సేవనం సంభవం తు మమ జన్మ జన్మనీ. శంకర, నీ పరమ పవిత్రమైన చరిత్ర వినాలి. ఆయన చరిత్ర, ఆయన కథ అమృతం. ఆయన చేసిన లీలలన్నీ అమృతస్వరూపాలు. ఆ చంద్రశేఖరుని యొక్క గుణములను రోజూ కీర్తించటం, ఆయన పాదసేవ చేయటం. పాదసేవ అంటే ఎలా చేస్తాం? నీలకంఠేశ్వరుడి చరిత్ర వినగలం, లేదా ఆయన్ని పూజించగలం. ఆయన పాదసేవ అంటాడు ఏమిటి? చివర గురువుగారు పురాణం చెబుతూ ఉంటే చంద్రశేఖరుడి చరిత్ర విన్నారు, ఆయన నామస్మరణ చేయమంటే చేశారు. మూడవది నీలకంఠ తవ పాదసేవనం, ఇవి మాకు ప్రతి జన్మలో రావాలి అన్నాడు. రావాలన్న చోట రెండు అర్థం అయ్యాయి మాకు. కథ వినగలుగుతాం, నామాలు స్మరించగలం, కానీ పాదసేవలా చేస్తాం. పాదసేవ అంటే ఏమిటి? ఆ ఆలయం తుడవండి, స్వామివారి లింగం ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చేయండి. ఏడాది క్రితం పెట్టిన పువ్వులు అక్కడే ఉండిపోయాయి అనుకోండి, అది మహాపాపం. అవి తీయకుండా ఉంటేది పాపం. ఆ పువ్వులు మీరు తీయండి, నీళ్లు పోయండి ఆయన మీద. ఎంత అప్పుడప్పుడు మీకు చెప్పాను, నువ్వుల నూనె పచ్చకర్పూరం కలిపి చక్కగా ఆయనకి నిగనిగలాడేటట్టుగా రాయండి, అది మహాద్భుత సేవ. ఆయన కోసం బిల్వవనం నాటాం, ఎవడో నీళ్లు పోయాలని కాదు. మనకి ఎవరికి తోస్తే వాళ్ళు నీళ్ళు అవకాశం ఉంటే పోయండి, అంటే వర్షం వస్తున్నప్పుడు పోయమని కాదు. మన వాళ్ళు పోయమంటే వర్షం వచ్చినప్పుడు పోస్తారు, వస్తప్పుడు పోయరు. కొంతమంది వర్షం వస్తుంటే మనం పోస్తున్నారు, అప్పుడేమిటి ఉపయోగం? ఎంత మేధావులు అంటే వర్షం వస్తున్నప్పుడు కళ్ళాపు తల్లుతారు, వస్తప్పుడు కళ్ళాపు తల్లరు. వర్షంలో కళ్ళాపు ఏమిటి మొహం? అందువల్ల ఎప్పుడు చేయాలో అవి చేయండి. ఇవన్నీ పాదసేవలు, దీనివల్ల ఎంత లాభం? ఆ ఈశ్వరుడి యొక్క ఉపన్యాసం లోకానికి అందిస్తున్నారు ఇంటర్నెట్ ద్వారా. ఈ ఇంటర్నెట్ పోయినప్పుడల్లా దాన్ని బాగు చేయించండి. అలాగే ఆ భగవంతునికి సంబంధించిన ఈ కార్యక్రమాల్లో ఏదో ఒక సేవ, ఓ చీపురు కట్టుతో తొడవడం, ఏదో ఒకటి చేయండి. ఒక కాగిత ముక్క కనబడితే తీసి అవతల పారేయండి. మాకేం సంబంధం? ఇది గురువుగారు చూసుకుంటారనుకోకండి. వెళ్ళిపోయేటప్పుడు కుర్చీలు తీసి పక్కన పెట్టండి, అదొక పుణ్యం. ఇవన్నీ నేను చెబుతున్నవి వేళాకోళంగా తీసుకోకండి. నేనేం చెప్పినా ప్రామాణికంగా చెబుతున్నాను, భగవంతుడి యొక్క సేవ చేసి అనుభవించి తరించి చెబుతున్న మాట. అలా నీలకంఠేశ్వరుడి పాదసేవ చేస్తే జన్మ జన్మలే ఎత్తక్కర్లా, ఈ జన్మలోనే తరిస్తాం. ఒకవేళ జన్మ ఎత్తినా పరమ పవిత్ర జన్మ వస్తుంది, శుభం కలుగుతుంది. ఆయన సేవ చేయకపోతే ఆ జన్మ దరిద్రం. ఎందుకంటే దరిద్రం, దరిద్రపు నైటి ఓటి వేసుకుని దేవ పాపిని అని తిరుగుతూ పిశాచాల్లో తిరిగేటటువంటి ఆ మతాలు మనకెందుకు? మనకు ఆ కర్మ కాకపోతే. ఎంత పవిత్ర ధర్మం, ఎంత వేద ధర్మం ఇది. ఈ ధర్మం మాని ఇంకో ధర్మంలోకి వెళ్ళడం అంటే ఎన్ని జన్మల పాపాలు ఉంటే ఆ మతంలోకి వెడతారో ఆలోచించండి ఒకసారి. జై బోలో గణేష్ మహారాజుకి. అందువల్ల ఎప్పుడు ఏదో రకంగా సేవ చేసుకుంటే అనాయాస మరణం పొందుతాం. ఇదిగో లేకపోతే వాడికి మళ్ళీ ఆ బుధుడిలాగా 40 ఏళ్ళు మలమూత్రాల మధ్యలో తీసుకు చివరికి తెచ్చేట వాడు. ఈ 40 ఏళ్ళలో వాడికి వచ్చిన రోగాలన్నీ నీకావు. అందులో ముఖ్యంగా ఆయాసం ఎక్కువగా ఉండేది వాడికి. నా ఊపిరాడక చచ్చిపోయాడనమాట, గజగజలాడిపోయాడు. దుర్భర నరకం భూలోకంలో అనుభవించి 40 ఏళ్ళు గడిచాక 120వ ఏట ఢామ్మని తెచ్చాడు వాడు. 80వ ఏట మొదలైనటువంటి వాడి రోగం 40 ఏళ్ళు వాడిని పట్టి పీడించింది. ఒకసారి మనం చెప్పుకోవడంలో 40 ఏళ్ళ తర్వాత తెచ్చాడంటాం, కానీ ఈ 40 ఏళ్ళు అనుభవించడం ఎంత కష్టం ఉండేది. గట్టిగా ఒక వారం రోజులు జ్వరం వచ్చి ఇంజక్షన్ చేయిస్తేనే కదుములు గట్టేస్తున్నాయి మనకి పృష్ఠభాగాలు. ఎక్కడ పడితే అక్కడ కసక్కని ఇంజక్షన్ పొడి చేశారు జ్వరం వస్తే. ఆ మధ్యన అందరికీ దిక్కుమాలిన మందులు తీసుకుంటే అన్నం సహించేది కాదు, నోట్లోకి ముద్దళ్ళేది కాదు, నోరు చేదొచ్చేసేది, ఆకలి వేసేది కాదు. అవునా? అటువంటిది 40 ఏళ్ళు రోగంతో వాడు నానాయాతన పడ్డాడంటే వాడి బాధ ఆ నరకం ఒక్కసారి వీరే ఆలోచించండి. ఆ అయ్యాక తర్వాత ఒక రోజున చచ్చాడు, తటుక్కున చచ్చాడు గుడిసెలో. చచ్చిపోయిన వాడి శవాన్ని కూడా ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పటికే వాడితో ఉన్న బోయేది ముసలిదైపోయింది, పిల్లలంతా తలోదారిని పోయారు. దాంతో వాడి శరీరం కూడా కుళ్ళిపోయి పురుగులు పట్టింది. దహన సంస్కారము కూడా జరగలేదు. ఆ తర్వాత వాడు చావగానే యమకింకర్లు వాడి మెడకి పాశం వేసి వాడి ఆత్మని ఒక యాతనా శరీరంలో ప్రవేశపెట్టారు. నల్లని భయంకర శరీరంలో ప్రవేశపెట్టారు. ఆ శరీరములోకి వీడి ప్రాణం చేరాక వీడి మెడకి తాడేసి గొర్రెని ఇడ్చుకుపోయినట్టుగా, పశువుని ఇడ్చుకుపోయినట్టుగా యామ్యులు నరకానికి పట్టుకుపోయారు. దారిలో ఎన్నెన్నో కష్టాలు అనుభవించాడు. అవన్నీ వర్ణిస్తే మీ శరీరం గగుర్పాటుకు గురవుతుంది. ఆ కష్టాలు అనుభవించి 12 నెలల తర్వాత 13వ నెలలో కడుగు పెట్టినప్పుడు యమకింకరులు వాడిని యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్లారు. నరకలోక కాలమానం ప్రకారం 12 రోజులు, భూలోక కాలమానం ప్రకారం 12 మాసాలు. ఈ భూలోకంలో ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత 4 నెలలు గడిస్తే అక్కడ వాడికి ఒక రోజు అండోయి. అందుకే మాసికాలు పెట్టడం. ఇక్కడ ఒక ఆయన చచ్చాడు, వాడి పేరేదో మొత్తం మీద పెంటయ్య అనుకుందాం కాసేపు. ఈ పెంటయ్య అన్నయ్య చచ్చిపోయాడు. వాడు చచ్చిపోయిన 4 నెలల తర్వాత వాడికి మాసికం పెడితే యమలోక మార్గంలో ఈ 4 నెలలు వాడికి ఒక్కరోజే లెక్క. ఆ ఒక్కరోజుకి వాడికి అది ఆహారం అవుతుంది. అందుకే మాసికం పేరుతో ఇంత పిండం పెడితే వాడు ఆ ఒక పూట భోంచేస్తాడు. ఒంటిపూట భోజనమే యమ మార్గంలో. ఓన్లీ సింగిల్ ఫుడ్, పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం ఉండదు. పొద్దున్న సద్దన్నం, టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ మధ్యలో ఎడనడ కాఫీలు, టీలు, ఎక్కువ చాయ్ పీవోజీ అని అమ్మేవాళ్ళు అక్కడ ఉండరు. మళ్ళీ మధ్యాహ్నం పూట అది క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పకోడీలు, సాయంత్రం పొట్టీలు, రాత్రికి భోజనాలు, అవేవో చపాతీలు, కూరలు ఏమి ఉండవు. ఇక్కడ పెట్టే 3 పిండాల్లో ఒక పిండం వాడికి ఆహారంగా పెడుతుంది. దాంతో వాడి కడుపు నిండుతుంది. ఒక 4 నెలలు ఇక్కడ భూలోకంలో గడిస్తే అక్కడ వాడికి ఒక రోజు ఆ ఒంటిపూట భోంచేసి మళ్ళీ ప్రయాణం అవుతాడు. అది ఇక్కడ మాసికం పెట్టలేదు అనుకుందాం చచ్చిన వాడికి. అప్పుడు వాడు ఉపవాసంతో ఏడుస్తూ నీరసంగా పోతాడనమాట. అప్పుడు వాడు ఏడుస్తాట, బతికున్న రోజుల్లో మంచి సంతానం పొందలేకపోయాను, నా దురదృష్టం, తిండి పెట్టేవాళ్ళు లేరు, బతికొండగా తిండి లేదు, చచ్చాక తిండి లేదు, ఛీ అని ఏడుస్తూ కుళ్ళిపోయి వెళతాడు. అదొక దుర్భర నరకం. నీరసంతో యమకింకర్లు వాడిని కొళ్ళబొడుస్తూ ఉంటే, కర్రలతో పొడుస్తూ ఉంటే, తన్నుతూ ఉంటే, ఏరా భూలోకంలో ఉన్న చెప్పి నాస్తికత్వం అన్నావుగా, గోంగూర కట్ట బాబులతో తిరిగావుగా, ఇప్పుడు అనుభవించని చావగొడతారు. అలా దెబ్బలు తింటూ పెడతాడు. అదృష్టం బాగుండి పిండం పెడితే 12 రోజులు వాడికి ఆహారం దొరుకుతుంది. అంటే భూలోకంలో 12 మాసికాలు, అక్కడ వాడికి 12 రోజులు భోజనం. 13వ దినము నరకంలో 13వ దినం అంటే ఇక్కడ మనకి 12 నెలల నుండి 13వ మాసం వచ్చిందనమాట. అందుకే మార్కండేయ పురాణంలో కూడా అంతం 13వ దినంబున అని వచనంలో మారణ గారు ఒక్కే చిన్న వచనంలో రాస్తాడు. అక్కడ యముడి దర్శనం అవుతుంది. ఈ బుధుడికి యముడి దర్శనం అయ్యింది. ఆ యముడు ఎలా ఉన్నాడు? నీలాభ్రాంజన పుంజవర్ణు అరుణో నిద్రాంబకోదగ్రు ఆభీలస్ఫీత నిశాత దంష్ట్రు భృకుటీ భీమాస్యు నానా రుజాకాలోగ్రాంతక మృత్యువల్దితు యమున్ గంచున్ గదాతండ గదాదండ పాశాలోల స్ఫురణ భయంకర మహాహస్తు కరాళాంగునిల్. చల్లని మేఘము వంటి శరీరం కలిగిన యముణ్ణి చూస్తాడు. యముడు ఎలా ఉంటాడు? నీల అభ్ర అంజనపుంజవర్ణుడు. అభ్రము అంటే మేఘం, నీలాభ్రం అంటే నల్లని మబ్బు ఎలా ఉంటుందో అలా ఉంటాడు. పోనీ అంతేనా, అంజనపుంజం కాటుక, బాగా కాటుక ముద్దలా ఉంటుంది, నల్ల కాటుక ముద్దలాగా అంత నల్లగా అతి భయంకరమైన శరీరంతో సింహాసనం మీద కూర్చుని దర్శనమిస్తాడు యమధర్మరాజు. అంత నల్లగా ఉన్నాయని కళ్ళు ఎలా ఉంటాయి? అరుణోన్నిద్రాంబకోదగ్రుడు ఎర్రగా చింత నిప్పుల్లో ఉంటాయి. అసలు మనిషి ఏమో నలుపుట, కళ్ళు మాత్రం ఇంతంత కళ్ళు, ఎర్ర చింత నిప్పులు అక్కడక్కడలాడుతూ ఉంటాయి. ఆ కళ్ళతో గుడ్లు ఇలా ఉరిమి చూస్తూ ఉంటే చచ్చినాడు మళ్ళీ చేస్తాడు. అసలే చచ్చాడు, ఈ చచ్చినాడికి మళ్ళీ ఇంకో చావుట, అంత భయంకరంగా ఉంటుందన్నమాట అది. ఆ కళ్ళు కూడా పెద్ద పెద్ద కళ్ళట. ఇక భృగుటీ భీమాస్యు కనుబొమ్మలు ఇంతంత దుబ్బు కనురెప్పలతో ఉంటాయి. కనుబొమ్మలు చక్కగా సన్నగా ఉంటే అందం తప్ప, ఇంతంతలో జుట్టు వెంటుతో ఉంటే, తల వెంట్రుకలతో ఉన్నట్టుగా ఉంటే భయంకరం. అసలే జుట్టు ఎక్కువ కలిగినటువంటి నల్లని కనుబొమ్మలు, ఆ కనుబొమ్మలు కూడా ఇలా ముడివేస్తట అని చూస్తాడు. ఆ చూడడంతో భయంకరమైన నోరు కనపడుతుంది, ఆ ముఖమే భయంకరం అయిపోతుందన్నమాట. నల్లని ముడివేసిన భయంకరమైన కనుబొమ్మలతో కూడిన భయంకరమైన ముఖం కలిగిన వాడు. పైగా ఆయన పక్కన ఎవరుంటారు? నానా రుజాకాలోగ్రాంతక మృత్యువందితుడు. ఆయన పక్కన జ్వరం, కుష్ఠరోగం, ఈ మధ్యన కొత్తగా వచ్చిందే కరోనా, ఇలాంటి రోగాలన్నీ నల్లని స్త్రీ రూపాలు ధరించి పక్కన ఉంటాయట. రోగాలన్నీ స్త్రీ రూపాలతో అక్కడ తిరుగుతూ ఉంటాయండి. ఈ రోగాలను ఆయన ఏం చేస్తాడు? మిస్టర్ కరోనా, మిసెస్ కరోనా, వెళ్ళు చైనాకి, దిక్కుమాల చైనా దగ్గర నుంచి అన్ని దేశాలకి పో. భారతదేశంలో మాత్రం ఇంకా జూలై తర్వాత ఏమి ఇబ్బంది కలిగించకు. పద్మాకర్ గారితో తీర్థయాత్రకు వెళ్ళి వాళ్ళంతా ఆరోగ్యంగా సుఖంగా ఉంటారు, వాళ్ళందరికీ ఆరోగ్యమే అంటాడు. అలా దిక్కుమాల రోగాలన్నింటినీ వదిలేస్తూ ఉంటాడు అన్నమాట. కుష్ఠరోగం, క్షయరోగం, దగ్గురోగం, రొంపరోగం, కరోనా రోగం, అదేదో మరోనా రోగం, సహకార రోగం, ఇలాంటి రకరకాల రోగాలన్నింటినీ రూపాలతో అక్కడ తన చుట్టూ పెట్టుకుంటాట. తర్వాత రోగాలే కాకుండా కాల, కాలపురుషుడు అక్కడే ఉంటాడు, మృత్యుదేవత పక్కనే ఉంటుంది. యమధర్మరాజు గారి చుట్టూ రోగాలుంటాయి, కాలచక్రం ఉంటుంది, కాలపురుషుడు ఉంటాడు, మృత్యువు ఉంటుంది, వీళ్ళందరూ ఆయనకు నమస్కరిస్తారు. యమధర్మరాజా, కిం కరోమి అని అడుగుతారనమాట, మమ్మల్ని ఏం చేయమంటావు అని అడుగుతూ ఉంటే అందరికీ పురమాయిస్తాడనమాట. ఓయి కుష్ఠ, నువ్వు ఫలానా వాళ్ళ చోట తిష్టవి, కుష్ఠ అక్కడ తిష్ట. ఓసి క్షయ, అక్కడికి వెళ్ళి వాడిని క్షయం చేసి. ఓసి దిక్కుమాలిన చర్మరోగి, ఫలానా వాడిని పట్టుకుని వాడికి దురదలతో శరీరంతో గోక్కునేళ్ళది. ఇంకోటి కడుపులో గ్యాస్ రూపంలో వెళ్ళి వాడి ప్రాణం తీసేయి, పొద్దున్న సాయంకాలం నీ ట్యాబ్లెట్లు వేసుకునేలా చేయి, తిండి పడకపోతే ప్రాణం తీయి. ఓసి మధుమేహ వ్యాధి, వెళ్ళి వాడిని పట్టుకుని పీడించు. ఇలాగ చంపుతట. నేను చెప్తున్నది ఏమి రవ్వం తత్స్యక్తి లేదు, మీరు చూడండి పురాణాల్లో ఉన్నాయో లేదో. నానా రుజ కాల ఉగ్ర అంతక మృత్యువందితుడు అన్నారు. ఎంతమంది ఆయనకి నమస్కరించి ఆయన చెప్పిన పనులు చేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి మనం ఇక్కడ జాగ్రత్తగా పరమేశ్వరుణ్ణి తలుచుకుంటే అప్పుడు ఆ మృత్యుదేవత రోగాలను మన దగ్గరకు పంపడం, మనం హాయిగా సుఖంగా బతుకుతాం, రోజు దగ్గుకుంటూ నానా రకాల బాధలు పడుతూ ఉండకుండా ఉండాలంటే ముందు యముణ్ణి ఎడంకాలతో తన్ని అవతల పారేసిన మా సత్యధర్మేశ్వరుణ్ణి పట్టుకోవాలి, ఆయన గట్టిగా పట్టుకోవాలి. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వైయమః. హాయిగా పరమాత్మ పట్టుకోవాలి. అందుకే అక్కడికి నీలాభ్రాంజన పుంజవర్ణుడు, అరుణోన్నిద్రాంబ కోదగ్రుడు, ఆభీలస్ఫీత నిశాతదంష్టుడు, మంచి తెల్లని పొడుగైన కోరలు కలిగి ఉంటాట. కోరలు ఉంటాయి, ఒక్కొక్క కోర, ఏ సింహం కోర దాని ముందు పనికిరాదు. అంత పెద్ద పెద్ద వంకర తిరిగిన పొదునైన కోరలు కలిగి ఉంటాడు. అది కూడా స్ఫీత ప్రకాశిస్తూ ఉంటాయి. సిత తెల్ల కోరలట, ఆభీల భయంకరము వంకర పదును కలిగినవి అనమాట. నిశాత దముష్టు, ఇంకా నిశాత అండం ద్వారా ఎంత పదునుగా ఉంటాయంటే కోరతో కొరిగితే ప్రపంచం పచ్చడైపోతుంది అనమాట. భృగుటి భీమాస్యు నానా రుజ కాలోక్రాంతక మృత్యువందితుడు. అక్కడ గదాదండపాశాలోల స్ఫురణ భయంకర మహాహస్తుట్ట. ఓ చేతిలో గద, మరో చేతిలో పాశం, మరో చేతిలో ఖడ్గం, ఇవన్నీ ధరించి అనేక బాహువులతో దర్శనమిస్తాడు. అటువంటి యముణ్ణి చూడటంతో ఈ బుధుడు వణికిపోయాడు. యముడు వాడికేసి గుడ్లు అప్పగించి చూస్తూ, భయంకరమైన చూపులు చూస్తూ, యమకింకరులారా ఈ దుర్మార్గుణ్ణి ఎక్కడి నుంచి తీసుకొచ్చారనగా, దండకారణ్య ప్రాంతంలో ఒక మునీశ్వరుడికి అతని పాపం వల్ల పుట్టిన నీచుడు వీడు అన్నారు వాళ్ళు. చిత్రగుప్త, విచిత్రగుప్త, సూర్యదేవ, చంద్రదేవ, ఓ పగటి దేవత, రాత్రి దేవత, దిక్కుల్లారా, భూదేవి, మీరందరూ ఈ దుర్మార్గుడి పాపాలకి సాక్షులు, మీరందరూ చెప్పండి అని కానీ అందరూ చిట్టా చెబుతారట. పగటి పాపాలు సూర్యుడు, రాత్రి పాపాలు చంద్రుడు. ఇవి కాక చీకటి వచ్చినప్పుడు వెలుతురు దేవత కావడం ఉంటుంది, వెలుతురు వచ్చినప్పుడు చీకటి దేవత ఉంటుంది వీళ్ళు. ఇంకా నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పగలు, వీళ్లతో పాటుగా దిగ్దేవతలు, అష్టదిక్పాలకులు, వీళ్ళందరూ కూడా భూమి, భూమి ఆకాశం, చిత్రగుప్తుడు, విచిత్రగుప్తుడు, ఇవందరూ వీళ్ళంతా మనకి మన పాపాలకి మన పుణ్యాలకి సాక్షులండోయి. పురుష వృత్త మెరుంగుచు నుండుచూవి వేదములును సంధ్యలును. భారతంలో, మహాభారతంలో ఆదిపర్వంలో శకుంతల చెప్పింది, విమలయసోనిధి పురుష వృత్తము ఎరుంగుచు నుండుచూవి. ఒక జీవి పుట్టాక వాడు ఏం చేసినా అవన్నీ కనిపెట్టేందుకు కొందరున్నారు. అందులో వేదములును, ముందు వేదాలు, సంధ్యలు, ప్రాతసంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య, ధర్మువు, ధర్మదేవత, కాలం, ఇంకా చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, ఈ మహాపదార్థాలు మనల్ని ఎప్పటికప్పుడు కనిపెడుతున్నాయి. అసలు సీసీ కెమెరాలు అవే, మన సీసీ కెమెరాలు ఓ చోట కనబడితే ఓ చోట కనబడవు, లేకపోతే ఎవడన్నా వైరు కత్తిరించేయచ్చు. కానీ అక్కడ అలాగదే, ఈ నిరంతరం సీసీ కెమెరాల్లాగా వాళ్ళు చూస్తూనే ఉంటారు. కాబట్టి నరుడు దక్కొనని అర్చునే తన్ను మృత్యులం. మానవుడు ఎవరిని వంచలేడు. మానవుడు లోకాలను వంచవచ్చుగాక, తాను చేసిన పాపాల నుంచి తనను తాను వంచుకోలేడు. ఎప్పటికప్పుడు ఏ మూల కామూలు అందరూ కనిపెడుతూనే ఉంటారు. మనం రహస్యంగా గదిలో కూర్చుని నన్ను పక్కవాడికి తెలియకుండా తాగేసి తందనాలు ఆడేసి నన్నెవరూ చూడలేదు అనుకోవడానికి లేదండో, పక్కవాడికి తెలియకుండా జేబులో చేయట్టి వాడు గోవిందా అంటుంటే పోయిందా పోయిందా, వాడు గోవిందా గోవిందా అంటుంటే వాడు పోయిందా పోయిందా అని పరుసలు ఆగేసి ఎవడికి తెలియదు అనుకుంటాడు. చూసేస్తాడు వెంటనే పక్కనే కాలపురుషుడు చూస్తాడు. చుట్టుపక్కల దేవతలు చాలామంది ఉంటారు, టాప్ సీక్రెట్తో చూస్తారు వాళ్ళు, ఇవన్నీ చెబుతారు అక్కడ. అలా వాళ్ళందరూ చిట్టా చెప్పారట వీడి పాపాలన్నీ. తల్లిని, తండ్రిని, భార్యని చంపాడు, ఎంతోమందిని చంపి దొంగతనం చేసి హత్యలు చేసి బతికాడు. ఇక వీడి వ్యసనములు ఒకటి కాదు, తారా తుషార శీకర భూరజములకైన లెక్క బుధులిడుదురు. ఆకాశంలో నక్షత్రాలకి, తెల్లవారుజామున చలికాలంలో పడే మంచు బిందువులకి, భూమి మీద నుంచి లేచే డస్ట్ పార్టికల్స్కి అంటే ధూళి కణాలకి కూడా లెక్క బుధులు పెడతారట. పండితులు వీటిని కూడా లెక్కిస్తారు. ఆకాశం కేసు చూసి ఇన్ని నక్షత్రాలు ఉన్నాయని చెబుతారండి. ఎంతెందుకు, ఋతుపర్ణుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెట్టుకేసి చూస్తే చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయి చెప్పేసేవాట. ఈ చెట్టుకి 403,200 ఒక్క ఆకులు ఉన్నాయి అంటే కోసి చూస్తే అన్ని ఆకులే ఉంటాయట. అదొక గొప్ప విద్య. చెట్ల ఆకులు లెక్క పెట్టవచ్చు, ఆకాశంలో ఉన్న నక్షత్రములను లెక్క పెట్టవచ్చు, తెల్లవారుజామున చలికాలంలో పైనుంచి కింద పడే మంచు బిందువులు లెక్క పెట్టవచ్చు, ఒక వాహనం వెడుతున్నప్పుడు చక్రాల నుంచి లేచే ధూళి కణములు లెక్క పెట్టవచ్చు, కానీ ఈ దుర్మార్గుడు చేసిన పాపాలు లెక్క పెట్టలేము. అన్ని మహాపాపములు చేశాడు వీడు అనగానే యముడు వాడికి 100,000 సంవత్సరాలు కుంభీపాక నరకం ఇచ్చాట హత్యలు చేయటం వల్ల. భార్యను చంపేశాడు కదా, తల్లిదండ్రులు చంపాడు కదా, అందుకని కుంభీపాక నరకంలో 100,000 సంవత్సరాల పాటు వాడిని మైసూరు బజ్జీలు వేయించినట్టు వేయించేశారు, పుణుకులు వేయించినట్టు వేయించారు. ఆ తర్వాత 32,000 సంవత్సరముల పాటు వాణ్ణి తప్తవాలుకా నరకంలో వేశారు, అంటే ఇసుక వేయించి ఆ ఇసుకలో బఠానీలు వేయించినట్టు వేయించారు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, నేను చూశాను. ట్యాంకు బండి దగ్గర ఒక బండి ఉంటుంది, ఆ బండి మీద మూకుడు పెడతారు, ఆ మూకుడులో ఇసుకను కాల్చి ఇసుకలో వేస్తారండి పల్లీలు, అంటే వేరుశనగ గుళ్ళు డైరెక్ట్గా మూకుళ్ళో వేయించకుండా ఇసుక వేడి చేసి ఆ ఇసుకలో వేడి ఇసుకలో ఈ వేరుశనగ గుళ్ళు వేయిస్తే నల్లదనం రాదు, కానీ చక్కగా రుచిగా ఉంటాయి. వాటిని దులిపేసి మనకి అందులో కాస్త ఉప్పు కారం వేసి ఇస్తారు, ఇవి ఎంత బాగుంటాయో. ఇసుకలో వేయిస్తారు వాటి వాటిని. ఆ ఇసుక ఎలా కాలిపోతుందో తెలుసా, మూకుడులో ఆ ఇసుకను వేస్తే ఎర్రగా అయిపోతుంది ఇసుక. ఆ ఇసుకలో వేరుశనగ గుళ్ళు ఎలా వేగిపోతాయో అలా ఈ దుర్మార్గుని వేయిస్తారట. అది తప్తవాలుకా నరకం అంటే, బాగా ఎర్రగా కాల్చిన ఇసుకలో బార వేసేటు ఇటు ఇడుస్తారన్నమాట. దుబాయ్ వెళ్ళారుగా మీరు, అలా వెళ్ళలేదా, ఒకసారి వెళ్ళండి. అందున వీలుంటే మే నెలలో వెళ్ళండి, ఇహ తర్వాత తెలుస్తుంది ఆ ఇసుకలో ఒకసారి కాలెడితే. మా వేణిగారికి ఒక కజిన్ ఉన్నాడు, మంచి పరమభక్తులు ఆ కుటుంబమేను, పేరు ఫణి, భార్య పేరు లత. మమ్మల్ని ఆహ్వానించారు, ప్రేమగా రమ్మన్నారు. ఇప్పుడు 2019లో దుబాయ్ చాలాసార్లు వెళ్ళినా, వాళ్ళ ఇంటికి ప్రత్యేకంగా ఈసారి పురాణం కోసం కాకుండా బంధువుల ఇంటికి వెడదామని వెళ్ళాం. నాతో పాటు శిష్యుడు కూడా తీసుకెళ్ళా. మా వాడు అంటే వేణిగారు తమ్ముడు ఫణిగారు, బావగారు అటు సూర్యుడు ఇటు పడితే అక్టోబర్ లోపు రాకండి, వచ్చారంటే తప్తవాలుకా నరకమండి అన్నాడు. నిజం, అక్టోబర్లో పెడితే కూడా అంత భయంకరమైన వేడి ఉందంటే మామూలు రోజుల్లో వేసవకాలంలో పెడితే ఏమైపోతారు, ఏసీ రూమ్లో బయటకు వస్తే చచ్చిపోయేవాడు, అలా ఉంటుందన్నమాట. కాబట్టి మంచి పని చేసావు నాయన, బాగా ఉపకారం చేసావు. అక్టోబర్లో కూడా బయటకు వస్తే ఎలా ఉన్నామంటే ఇక ఏ సెప్టెంబర్లోనే వస్తే ఏమైపోతాం అన్నాం. కావాలంటే ఆయన అడగండి చెప్తారు. ఇంకా దుబాయ్లో చాలామంది ఉన్నారు, అబుదాబీలో ఉన్నారు శిష్యులు మనకి, వాళ్ళని అడిగితే వేసవకాలంలో ఎలా వేగిపోతామో తెలుస్తారు. అటువంటి ఇసుక ఇంకా బాగా ఎర్రగా వేడి చేసి అందులో వేయిస్తారట యమకింకరులు, దాన్ని తప్తవాలుకా నరకము అంటారన్నమాట. ఇది కాక అసిపత్ర వనము అని ఉంటుంది. అంటే ఏమిటనమాట, చెట్లకు ఆకులు ఉంటాయి, ఆకులన్నీ కత్తులే, కత్తులే ఆకులుగా ఉంటాయి, దాని మీద వేసేవాడిని బర్ర బర్ర అని కోసేస్తారు. సామిల్లులో దొంగలను కోసేస్తారు సార్ రంపం, అలా ఉంటాయన్నమాట ఆకులు. అక్కడ 25,000 సంవత్సరాల శిక్ష అనుభవించాడు. ఇలా అనేక శిక్షలు అనుభవించిన తర్వాత భూలోకంలో చాలా జన్మలు ఎత్తాక కొంతకాలానికి ఒక మానవ జన్మ ఎత్తాడు, ఒక క్షుద్ర మానవ జన్మ. ఈ జన్మలో వాడికి పుట్టుకతో కుష్ఠరోగం వచ్చింది, నల్లగా శరీరం అయిపోయి చర్మం ఇలా వడిలిపోయి వేళ్ళు ఊడిపోతూ మొండివాడైపోయాడు, ముక్కిలా అతుక్కుపోయిందనమాట. ఇలా చేతుల్లో పుచ్చిన పూర్వం వాడేరా కుష్ఠరోగులు కొంతమంది ఉంటారన్నమాట. అలా పాడుకుంటూ నానాయాతన పడి తిండి లేక అలమటించిపోవడం మొదలెట్టాడు. కుష్ఠరోగం భయంకరమైన రోగం, అందులో వేళ్ళు ఊడిపోయి ముక్కు తప్పడైపోయి శరీరం దంతాలు పాడైపోతే ఇంకే అన్నం తినడానికి కూడా ఉండదు, కానీ ఇలా ఉంటాయన్నమాట మొండి వేళ్ళు. రామచంద్ర ప్రభు భగవంతుడు అలాంటి రోగం పగవాడికి కూడా ఇవ్వకూడదని ప్రార్థించాలి, చేసిన పాపానికి వాడు ఆ రోగం పొందాడు. ఆ కాలంలో భూలోకంలో సూరసేనుడిని ఒక మహారాజు ఉన్నాడు. ఈ సూరసేన మహారాజు గారికి పరమ గణేశ భక్తి ఉన్నది. ఆయన రాజ్యంలో గణపతి ఆలయం, అద్భుతమైన ఆలయం నిర్మాణం చేసి ఓం గం 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 గణేశాయ నమః అనే మంత్రం తాను జపిస్తూ అందరి చేత జపం చేయిస్తూ మహాపూజ చేశాడు. ఒకనాడు గణపతి ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. మహారాజా నీకేం వరం కావాలని అడిగితే, నా పౌరులందరినీ పిలిచి వాళ్ళు ఏం కోరితే ఆ కోరిక తీర్చు స్వామి అన్నాడు ఆయన. ఈ సూరసేన మహారాజు గారి నగరంలో ఉన్న వాళ్ళందరూ రాజుగారికి గణపతి కనపడ్డట, గణపతి రాజుని ఏం వరం కావాలో కోరుకోమంటే మా పౌరుల కోరిక తీర్చమని స్వామివారు రాజుగారు అన్నారట. కాబట్టి మనందరం గణపతిని దర్శనం చేసుకుని కోరికలు కోరుకుందాం అని మొత్తం పౌరుల్లో ముఖ్యమైన వాళ్ళంతా వచ్చేశారు రాజుగారి కొలువు దగ్గరికి. ఎందుకో వాళ్ళ అదృష్టం బాగుంది, అందరికీ ముక్తికి వెళ్ళాలనిపించింది, కైలాసానికి వెళ్ళాలనిపించింది. అందుకని మహారాజా గణపతిని చూశాక మాకు బ్రహ్మానందం కలిగింది, ఇంక వేరే కోరిక లేవు, మేమందరం కైలాసానికి వెళ్ళిపోవాలనుకుంటున్నాం, మా అందరికీ కైలాసాన్ని ప్రసాదించండి అనగానే వెంటనే గణపతి ఒక పెద్ద విమానం పంపాడు. ఈ విమానంలో ఎంతమంది కూర్చుని ఇంకొడికి చోటు ఉంటుంది. పుష్పక విమానం కంటే గొప్ప విమానం ఇది. అందరూ ఇందులో ఎక్కండి, ఇందులో ఎక్కిన వాళ్ళని రాజుగారితో రాజుగారి భార్యతో సైతంగా కైలాసానికి పట్టుకుపోతానన్నాడు అని వెంటనే గణపతి తన భార్య సిద్ధిని, సిద్ధి ఈ సూరసేన మహారాజు గారి నగర పౌరులందరినీ కైలాసానికి తీసుకురావడానికి నేను అంగీకరించాను, విమానం ఏర్పాట్లు నువ్వు చెయ్యి అనగానే సిద్ధి విమానం పంపింది, అందరినీ అందులో ఎక్కించింది. విమానం పైకి లేచి టక్కన ఆగిపోయింది, కదలడం లేదు, అస్సలు కదలడం లేదు. ఇదేమిటి అని రాజుగారు తెల్లబోయాడు. అప్పుడు సిద్ధి ఇందులోకి ఎవడో పరమనీచుడు త్రాష్టుడు ఎక్కాడు, ఒక నీచుడు ఎక్కాడు, అందుకే విమానం కదలడం లేదు అనగానే ఎవరు అత్రాష్టుడు అనగానే అదిగో వాడు అంది. ఎవడు వీడు? వీడనమాట ఈ బుధుడు. ఈ జన్మలో కుష్ఠరోగ్య పుట్టాడుగా, వాడు అదృష్టం బాగుండి సూరసేన దేశం వచ్చాడు. దేవా పాపిని అని పాడుకుంటూ అందరి దగ్గర అడుక్కుంటూ వచ్చాడు వాడు. వాడు వచ్చే సమయానికి విమానం వచ్చింది. ఇంకేముంది ఈ జన్మలోనే నేను కైలాసరి కడతాను, కైలాసరి కడితే రోగం పోతుందని వాడు కూడా సిట్ ఆక్యుపై చేశాడట. ఓ రుమాలు వేసుకుని ఈ విమానం ఎక్కేశాడు. వాడు ఎక్కగానే అప్పటిదాకా కదలడానికి సిద్ధంగా ఉన్న విమానం కొంచెం పైకి లేచి ఆగిపోయింది. రాజుగారి పుణ్యం వల్ల, ప్రజల పుణ్యం వల్ల పైకి లేచింది. ఇప్పుడు పైనుంచి ఆగిపోయింది అనమాట. కిందకి దిగడానికి లేదు, పైకి ఎగరడానికి లేదు. పోనీ కింద ఉంటే కిందకి దిగిపోయేవారు. కిందకి దిగిపోయి చక్క మన అన్నపూర్ణాశాలలోకి వెళ్ళి క్యాలీఫ్లవర్ పకోడీ తినేవారు. ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే ఆకాశంలో ఆగిపోయింది విమానం. అప్పుడు ఆశ్చర్యపోయిన సురసేనుడు, అమ్మ జగన్మాత సిద్ధిదేవి, ఈ కుష్ఠరోగి ఏం పాపం చేయటం వల్ల ఈ విమానం ఆగిపోయిందనగా, వాడి పాపాలు ఇంతింత అని చెప్పడానికి వీలు కాని పాపాలు. వాడు కొన్ని వేల జన్మల క్రితం బుధుడు అనే పేరుతో ఇద్దరు దంపతులకు పుట్టాడు. తల్లిదండ్రుల్ని చంపాడు, వాడు భార్యను చంపాడు, మహాపాపాలు చేశాడు. తినకూడనివి తిన్నాడు, తాగకూడనివి తాగాడు. ఆ దుర్మార్గుడు ఎన్నో శిక్షలు అనుభవించి జన్మలు ఎత్తి 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 చివరికి ఈ జన్మలో కుష్ఠరోగిగా నీరాజ్యంలో పుట్టాడు. వాడు అదృష్టం బహుండి ఇక్కడికి వచ్చాడు, విమానం ఎక్కాడు. మీ దురదృష్టం వల్ల విమానం ఆగిపోయింది. వాడున్నంత వరకు ఈ విమానం కదలదు. వాడిని అందరూ కిందకు తోసేస్తే విమానం కదులుతాను, కానీ ప్రజలందరూ పులోమలు లేచారు వాడిని కిందకు తోసేయడానికి. ఆగండి అన్నాడు రాజుగారు. అమ్మ, నా పౌరులందరితో కలిసి నేను కైలాసానికి వస్తానన్నాను. విఘ్నేశ్వరుడు వచ్చినప్పుడు నా పౌరుల కోరిక నా కోరిక అన్నాను కదా. పౌరులు కైలాసం కావాలన్నారు. ఆ పౌరుల్లో వీడు కూడా ఒకడు. ఇప్పుడు వాడు ఒక్కడిని నా స్వార్థం కోసం కిందకు తొయ్యలేను, కానీ వాడుంటే విమానం పైకి లేవదు, మిగతా పౌరుల కోరిక తీరదు. నేను వాడిని వెంట పెట్టుకుని కిందకి దిగిపోతాను. వాడి కోసం నేను భూలోకంలో కష్టాలు అనుభవిస్తాను. నా పౌరుల్లో ఒక పౌరుడు దుఃఖం పొందుతూ ఉంటే నేను ఒక్కడిని కైలాసానికి వచ్చే సుఖం పొందుతాను. అందువల్ల మహారాజు అన్నవాడు తన పౌరుల కోసం తానే దుఃఖం అనుభవించాలని శాస్త్రం చెబుతున్నది. వాడికి లేని మోక్షం నాకు వద్దు, రారా నాయన, నీ చేయి పుచ్చుకుని నేను కిందకి దిగుతాను, నాతో పాటు నువ్వు కూడా కిందకి దిగిపో అని వాడు చేయి పుచ్చుకోగానే వెంటనే సిద్ధి, నిన్ను తీసుకురాకుండా కైలాసానికి రావద్దన్నాడేమో ఆయన అన్నది. అయితే వాడిని తీసుకురావాలి అనగా, వాడిని తీసుకురావడమంటే విమానం కదలడం లేదే అంది ఆవిడ. అయితే ఓ పని చేద్దాం, మళ్ళీ ఆ గణపతినే ప్రార్థిద్దాం అని అత్యంత భక్తి శ్రద్ధలతో ఇప్పుడు ఈ శ్లోకం చదివాడు అనమాట. అందుకని ఈ శ్లోకం ఎంత గొప్పదని చెప్పాను. గణేశం ఏకదంతం చ హేరంబం విఘ్ననాయకం లంబోదరం సోర్పకర్ణం గజవక్త్రం గుహాగ్రజం. ఈ శ్లోకం చదివి భక్తి శ్రద్ధలతో నేను నమస్కరిస్తున్నాను గణేశ్వరుడికి. ఆయన ఏకదంతుడు, హేరంబుడు, విఘ్ననాయకుడు, లంబోదరుడు, సర్పకర్ణుడు, గజవక్త్రుడు, గుహాగ్రదుడు. ఆ మహానుభావుని గురించి వందే నమస్కరిస్తున్నాను. ఎంత గొప్ప శ్లోకం చూడండి. ఒక్క శ్లోకమునకు ఇందులో ఉన్న నామముల ప్రభావం, అందులో మొదటి నామం మరీ గొప్పదని చెప్పాను కదా. ఓం గం 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 గణేశాయ నమః అనే మంత్రం అదే. రెండవది ఏకదంతాయ నమః, హేరంబాయ నమః, విఘ్ననాయకాయ నమః, లంబోదరాయ నమః, సర్పకర్ణాయ నమః, గజవక్త్రాయ నమః, గుహాగ్రజాయ నమః.
ఈ నామముల యొక్క ప్రభావానికి విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై, సూరసేన మహారాజా, నీవు పరమభక్తుడివే కాక కరుణాస్వరూపుడివి కూడా. ఒక రోగి పాపి ఇంతమందిని కైలాసానికి రాకుండా ఈ విమానాన్ని ఆపేశాడు, వాడి కోసం కైలాసం కూడా త్యాగం చేస్తున్నావు నువ్వు, నీ పుణ్యం అంతా ఇంత కాదు, సహజంగానే నీవు చేసిన పుణ్యం చాలా గొప్పది. తారల లెక్క కాగసిక తాతతి లెక్క జలంబు లెక్క వారి ముగ్ధారల లెక్క, ఆకాశంలో నక్షత్రాల లెక్క ఎవడన్నా పెట్టగలడా? ఆ నక్షత్రాలన్నీ లెక్కెట్టచ్చు, నువ్వు చేసిన పుణ్యం లెక్కట్లేం. సికతాతతి లెక్క సముద్ర తీరంలో ఉన్న ఇసుక రేణువులు లెక్క పెట్టడం కష్టం, ఆ రేణువులు లెక్క పెట్టచ్చు, నువ్వు చేసిన పుణ్యములు లెక్క పెట్టలేం. అలాగే భూమి మీద అటు ఇటు ప్రవహిస్తున్న నదీ జలముల యొక్క లెక్క ఎవడన పెట్టగలడా? అవి లెక్కెట్టచ్చు, కానీ నీ పుణ్యం లెక్క పెట్టలేం. వారి ముగ్ధారల లెక్క, ఆకాశం నుంచి కిందకి దబ 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 వర్షాకాలంలో వర్ష బిందువులు పడతాయి, ఆ వర్షపు చినుకులు లెక్క పెట్టగలవా? అదిగో అవి కూడా లెక్కెట్టచ్చు, నీ పుణ్యం లెక్క పెట్టలేం. నీ పుణ్యం చాలా గొప్పది. ఇప్పుడు ఈ పాపాత్ముడి మీద నీకు జాలి కలిగింది, నరకానికి పోవలసిన వాడు కుష్ఠరోగి పరమనీచుడు అయిన ఈ దుర్మార్గుడి మీద నీకు జాలి కలిగిందే. ఈ జాలి వల్ల ఇన్నారకునందు పుట్టిన ఘృణామతి లక్ష గుణంబులయ్యడిన్, ఈ నరకజీవి మీద నీకు జాలి కలిగింది. ఘృణ అంటే జాలి అని కూడా అర్థం. వీడి మీద నీకు జాలి కలగడం వల్ల నీ పుణ్యం లక్ష రెట్లు పెరిగిపోయింది. అంటే ఇతరుల మీద ప్రేమ కలిగితే, జాలి చూపిస్తే పుణ్యం పెరుగుతుందండి. జాలి చాలా గొప్పది. జాలి చూపించక ఎప్పుడు కఠినమైన ద్వేషంతో ఉంటేలాగా, ఎప్పుడో ఎవడో తప్పు చేసేటట్టు, ఎల్లకాలం తప్పేనా, నువ్వు అప్పుడు నాకు అట్టు పెట్టలేదు, అప్పుడెప్పుడో తిట్టావు అని పాతవి కలుక్కోక వాళ్ళని ప్రేమతో చూస్తే మన పుణ్యం పెరుగుతుందండి. క్షమించడం చాలా గొప్ప లక్షణం తెలుసా. ఎప్పుడు ద్వేషించకండి. ద్వేషం తాత్కాలికంగా ఉండాలి. ఆ వ్యక్తి యొక్క తప్పు మీద ద్వేషం ఉండాలి, కానీ వ్యక్తి మీద ద్వేషం ఉండకూడదట. ఒక వ్యక్తి గోవుని తిట్టాడు, ఆ గోవుని తిట్టిన వాడు గుణం మీద మనకు కోపం ఉండాలి, వ్యక్తి మీద కాదు. ఆ వ్యక్తి క్షమించమంటే క్షమించాలి. క్షమ చాలా గొప్పది. క్షమ కంటే ఈ ప్రపంచంలో మరొక శక్తి లేదు పొమ్మన్నారు. ఇప్పుడు నేను నీకు ఒక ఉపాయం చెబుతున్నాను విను. మీరందరూ ఈ విమానంలోనే కూర్చుని ఓం గం 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 గణేశాయ నమః అనే మంత్రమును లక్ష పర్యాయాలు జపించండి. ఆ జప ఫలితం వాడికి ధారపోసేయండి. ఇక ఎప్పటికీ తిరిగి రాకుండా శాశ్వతంగా కైలాసానికి వస్తారు మీరు అనగానే అందరూ ఆ విమానంలో కూర్చుని ఆ మంత్ర జపం చేశారు. మీరు కూడా చెప్పండి. ఓం గం 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 గణేశాయ నమః. ఓం గం 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 గణేశాయ నమః. ఓం గం 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 గణేశాయ నమః. ఈ పరమ పవిత్ర మంత్రాన్ని విఘ్నేశ్వరుడు కూడా చేయమన్నాడు. ఇది గణేశ పురాణంలో చెప్పబడిన గొప్ప మంత్రం. బ్రహ్మవైవర్త పురాణంలో 3వ స్కంధములో ఇవ్వబడినటువంటి గొప్ప శ్లోకం. అందువల్ల ఈ మంత్రం నిరంతరం చేసుకోండి. శుచిగా ఉన్నప్పుడు, శుభ్రత్వం ఉన్నప్పుడు చేసుకోండి, పవిత్రులుగా ఉన్నప్పుడు చేసుకోండి. భయంకర క్రూర కఠోర నరకముల నుంచి విముక్తి కలిగించి విఘ్నేశ్వరుడి దివ్య కటాక్షం కలిగించే అపూర్వ మంత్రం ఇది. ఈ మంత్రం వాళ్ళు లక్ష పర్యాయాలు జపించి వాడికి ధారపోయగానే అందరికీ పుణ్యం పెరిగిపోయింది టండోయ్. ఇతరులకు ధారపోయడం వల్ల ఆ క్షణమే ఈ బుధుడు అనేటటువంటి వాడున్నాడే, పూర్వజన్మలో బుధుడని పేరు కలిగిన వాడు, ఈ జన్మలో కేవలం రోగిగా పిలువబడేవాడి శరీరం అంతా అత్తళ్ళలాడిపోతున్న వెండి రంగులోకి వచ్చేసింది. తెల్లగా మారిపోయాడు, సుందరుడైపోయాడు, దివ్యాకారం పొందాడు. తక్షణం విమానం రివ్యూని పైకి ఎగిరిపోయింది. వాడి పాపం పోయింది, పోవడంతో వాడు ఆరోగ్యవంతుడయ్యాడు. ఆ విమానం కూడా పైకి ఎగిరింది. కైలాసానికి వెళ్ళడంతో అందరూ దివ్య రూపాలు ధరించారు. శాశ్వతంగా విఘ్నేశ్వరుడి యొక్క లోకం అక్కడ ఉంటుంది, కైలాసంలో ఒక ప్రాంతంలో. ఆ విఘ్నేశ్వరుడి మందిరంలో సుఖంగా జీవిస్తున్నారు సూరసేన మహారాజు గారి పౌరులంతా కూడా. విఘ్నేశ్వరుడి యొక్క చరిత్ర ఇంత గొప్పది, ఆయన మహామహిమ ఇంత గొప్పది, ఆయన నామస్మరణం గొప్పది, ఆయన మంత్రాలు అనుష్ఠానం చేయటం చాలా గొప్పవి. ఒకటి కాదు, రెండు కాదు, అనేక దివ్య లక్షణములు కలిగిన వాడు ఆయన. అందులో విఘ్నేశ్వరుడు ఏక అక్షర మంత్ర స్వరూపుడు. ఆయన గమ్ అనే బీజానికి ఆయనే వాచ్యుడు. ఈ గమ్ బీజం అత్యంత పవిత్ర జ్ఞానాన్ని ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఇంకా గొప్ప విషయం ఏంటో తెలిసిన, తెలిసి కానీ తెలియక కానీ క్షిప్ర గణపతి అనే ఒక గొప్ప గణపతి ఉన్నాడు. ఆ గణపతి ఉపాసన ఈ జన్మలోనే ముక్తినిస్తుంది. అది కూడా ఇప్పుడు గణపతి పైకి వెళ్ళిన తర్వాత సూరసేన మహారాజు గారి పరివారానికి చెప్పినటువంటి మాటే. క్షిప్ర గణపతి అంటే ఎలా తయారు చేయాలి? అసలు క్షిప్రం అంటే ఏమిటి? క్షిప్రం అంటే వెంటనే వెంటనే అనుగ్రహించే గణపతి కనుక క్షిప్ర గణపతి అన్నారు. పూజామందిరంలో కాస్త ఆవు పేడ పెట్టండి. ఆవు పేడ మీద విఘ్నేశ్వరుని మట్టితో కానీ వెండితో కానీ ఏదైనా ప్రతిమ కానీ ఏదో ఒకటి లోహంతో తయారు చేసిన, ఇనుము తప్ప ఇంకే లోహంతో అయినా తయారు చేసిన ఒక విగ్రహం పెట్టండి. ప్రతి బుధవారము ఈ విగ్రహం మార్చాలి, పేడ మార్చాలి. బుధవారం నుంచి బుధవారం వరకు పురుగొస్తుంది, బుధవారం నాడు మళ్ళీ తీసేయాలి. ఆవు పేడేది మళ్ళీ చెప్తున్నాను, ఆవు పేడ బుధవారం ఇంట్లో పెట్టండి. పూజామందిరంలో పళ్ళెంలోనో ఆకులోనో పెట్టండి. దాని మీద విఘ్నేశ్వరుడి ప్రతిమని పెట్టండి. బుధవారం నుంచి మంగళవారం వరకు పూజించి మళ్ళీ బుధవారం నాడు ఈ పాత విగ్రహము తీసేసి కడిగేయండి. పేడ తీసుకెళ్ళి ఏదన్నా పిడక్ కింద వాడండి, ఎండబెట్టండి. యజ్ఞానికి అది వాడుకోవచ్చు, దేనికైనా వాడుకోవచ్చు. ఎరువుగా వాడచ్చు, లేదా మొక్కల్లో వేయచ్చు, పొలాల్లో వేయచ్చు. మళ్ళీ కొత్త పేడ పెట్టండి. అలా సంవత్సర కాలం ప్రతి బుధవారము పేడ మారుస్తూ ఈ విగ్రహం కడిగి మళ్ళీ దాని మీద పెట్టి, అదే మట్టి ప్రతిమైతే నీళ్ళలో కలిపేయండి లేదా పొలంలో వేసేయండి, లోహ ప్రతిమైతే కడిగి దాని మీద పెట్టి పూజించండి. 21 నామాలతో పూజించండి. 21 పత్రి దొరికితే పత్రితో పూజించండి. ఏ పత్రి దొరకకపోతే మామిడి ఆకులతోటి రావి ఆకులతోటి పూజించండి. తులసి మాత్రం ఇవ్వకండి. తోచిన నైవేద్యం పెట్టండి. అటుకులు నైవేద్యం పెడితే ఎక్కువ పుణ్యం పెట్టండి. క్షిప్ర గణపతికి అటుకులు బెల్లం ఈ రెండు నివేదన మంచిది. ఇలా సంవత్సరం చేస్తే కటిక దరిద్రుడు, ఇక వీడి జీవితంలో వీడు మొహాన ఒక రూపాయి కూడా రాదు అని బ్రహ్మ రాత రాసినా వాడు రాత మారిపోయి వాడు ఐశ్వర్యవంతుడవుతాడు, బ్రహ్మానందం పొందుతాడు. దానివల్ల వాడికి ఈ జన్మలోనే ముక్తి వస్తుంది. ఈ క్షిప్ర గణపతిని శ్రద్ధగా పూజించాలి. పూజించే కాలంలో నాస్తికవాదం చేయకూడదు, అంటే నమ్మకం లేని వాళ్ళతో తిరగకూడదు, నాస్తికులతో తిరగకూడదు. నాస్తికవాదం చాలా ప్రమాదం ఈ కాలంలో. ఇలా భక్తితో చేస్తే ఈ జన్మలోనే తరిస్తారు. ఇది కాక ద్వైమాతుర గణపతి అని ఉన్నాడు. పార్వతీదేవికి ఇటు గంగాదేవికి కూడా ఆయన పుత్రుడయ్యాడు. అనేక కారణములతో ద్వైమాతుర గణపతి అయ్యాడు అనుకోండి. ఆ కథలన్నీ ఇప్పుడు మీకు అనవసరం. ఆయా పురాణాల్లో బ్రహ్మవైవర్త పురాణంలో వాటిలో వస్తాయి. తర్వాత ఎలాగో శివపురాణంలో కొంతవరకు విన్నారు. ఆయన ఇద్దరు తల్లులు ముద్దులు పెట్టాడు, గంగాదేవికి ఇటు పార్వతీదేవికి కూడా ముద్దు పెట్టాడు అయ్యాడు. అలాగే ఒకసారి మీకు చెప్పానుగా, దుర్వాసుడు ఇచ్చినటువంటి దండని ఇంద్రుడు ఐరావతం మీద వేశాడు. దాంతో ఐరావతం వెళ్ళిపోయింది. ఈ దండ వల్ల, దానికి పునర్జన్మ రావటం వల్ల ఇటు ఐరావతము ఆయనకి తెల్లయ్యిందిట, అటు పార్వతీదేవి తెల్లయ్యింది. అందువల్ల కూడా ద్వైమాతురుడయ్యాడు అని మనకి గణేశ పురాణం చెబుతున్నది. అనేక కారణములతో ఇద్దరు తల్లులు ముద్దులు పెట్టాడయ్యాడు ఆయన. ఈ ద్వైమాతుర గణపతికి రెండు వేపులు రెండు తొండములు ఉంటాయి. ముఖములు కూడా సగం ఒకవేపు ముఖం, సగం ఒకవేపు, రెండు ముఖాలు కలిగిన విఘ్నేశ్వరుడు అన్నమాట. అలా ద్విముఖంగా ఉన్నటువంటి గణపతి విగ్రహం తయారు చేసుకుని మట్టితో కానీ ఏదన్నా ధాతువుతో లోహంతో కానీ తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకుని 40 రోజుల పాటు ఓం దం ద్వైమాతురాయ నమః అనే మంత్రంతో అనుష్ఠానం చేయాలి. ఈ కాలంలో వీలుంటే వెలగాకులు కపిత్తపత్రాలతో పూజించండి. వెలగ చెట్టు ఆకులు చాలా మంచిది ద్వైమాతురుడికి. ఒకవేళ ఎంత వెతికినా వెలగాకులు దొరకలేదు అనుకోండి, వెలగ చెట్లు దొరుకుతే ఎందుకు దొరకవు? ఇప్పుడు చాలా చోట్ల ఏజెన్సీలో మంచి మంచి వెలగ చెట్లు ఉన్నాయి. ఇన్ కేసు దొరకకపోతే అప్పుడు రావి ఆకులతో, మర్రి కాదు రావి, అశ్వత్థ పత్రాలతో పూజించండి. అలా 40 రోజులు పూజిస్తే అటువంటి వాడికి నత్తి అనే రోగం పోతుంది, పాండిత్యం వస్తుంది, కవిత్వం వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఇటువంటి అనేక విశేషములు ఈ ఉత్తర పీఠికలో ఉన్నాయి. రేపు కూడా ఇలాగే మనం 6 గంటలకు మొదలు పెట్టుకుంటాం. రేపటితో ఈ మహిమ పూర్తవుతుంది, ఉత్తర పీఠిక పూర్తవుతుంది. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఈ గణేశ పురాణాన్ని అందరికీ అందిస్తున్న ఈ స్పాన్సరర్స్ ఉంటారే, వాళ్ళందరికీ మనం అనేక శుభాకాంక్షలు కోరుకుంటూ కరతాళధ్వనులు చేద్దాం.
సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి. సత్యదేవుని నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమండి. నరులు తరించే సులభోపాయము సత్యనారాయణ వ్రతమండి. సత్యనారాయణ వ్రతమండి. శోకాలు మాపేడి పాపాలు బాపేడి, శోకాలు మాపేడి పాపాలు బాపేడి, లోకాన భోగాలు వసగేది ఏది, నారాయణ వ్రతమే సత్యనారాయణ వ్రతమే, నారాయణ వ్రతమే ఏ శాంతి సుఖాల తేలిల్చునేది, ఆనందదాయి వేరే ఇంకేది, సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి, నరులు తరిల్చే సులభోపాయము నారాయణ వ్రతమండి. సంసార వారాసి దాటించునావా, సంసార వారాసి దాటించునావా, శ్రీనాథు పాదాలు చూపించు త్రోవా, నారాయణ వ్రతమే నారాయణ వ్రతమే సత్యనారాయణ వ్రతమే, ఏరాజుకైనా నిరుపేదకైనా తరిగించు భాగ్యమిదేనండి, సత్యదేవుని సుందర రూపుని నిత్యము నరులు తరిల్చే సులభోపాయము నారాయణ వ్రతమండి, నారాయణ వ్రతమండి సత్యనారాయణ. హరినారాయణ గోవింద భక్తపరాయణ గోవింద, హరినారాయణ భక్తపరాయణ పాప విరామ గోవింద, పావన నామ గోవింద, నారాయణ హరి గోవింద, హరి నారాయణ గోవింద, నారాయణ హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద.
ప్రతి ఏకాదశి నాడు ఇక్కడ వ్రతం చేస్తున్నారు. ఈ వ్రతం ఇవాళ కూడా ఏకాదశి నాడు సత్యనారాయణ వ్రతం అయ్యింది. అందుకే సత్యనారాయణుడు తలుచుకున్నాం, మన ఎంతో అదృష్టవంతులం. రేపు నైమిషారణ్యం వెళ్ళినప్పుడు సెప్టెంబర్ 13వ తారీఖు నుంచి అక్కడ భాగవత సప్తాహం చేస్తున్నాం. అక్కడ ఒకరోజు ఈ సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. ఆ వ్రతం చేసుకుని ప్రసాదం తిని స్వామిని కీర్తించుకుని ఈ జన్మలోనే ముక్తి పొందడానికి ప్రయత్నం చేద్దాం. గోవిందా గో, జై బోలో గణేష్ మహారాజుకి జై.